साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
ईनाडु वसंत पंचमी, దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. మొత్తము మానవ జాతికి ఈరోజు ఒక విశేషమైనటువంటి శుభదినము. నా జీవితంలో కూడా ఇది చాలా విశేషమైనటువంటి సమయము నా వ్యక్తిగత జీవితంలో. ఎందుకంటే గురువు యొక్క జన్మదినమే శిష్యుడి యొక్క జన్మదినం అవుతుంది. ఆధ్యాత్మిక యొక్క పరంపర అది. ఈనాడు పరమ పూజ్య గురుదేవులు జీవితంలో తను ఏ కార్యక్రమం చేపట్టినా ఈరోజు తన కార్యక్రమాన్ని చేపట్టేవారు. ఆయన శిష్యుడిగా అదే ఆనవాయితీని నేను కొనసాగిస్తున్నాను. మా గురుదేవుని యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, ఋషి పరంపరని ఆయన మళ్లీ పునరుద్ధరించారు, సంస్కారాలను ఆయన మళ్లీ పునరుద్ధరించారు, యజ్ఞ ప్రక్రియని అందరికీ అందుబాటులో తెచ్చారు, గాయత్రీ మంత్రాన్ని అందరికీ అందుబాటులో తెచ్చారు. ఈ ఒక్కొక్క కార్యక్రమము అనేక మంది మహనీయులు చేసినటువంటి కార్యక్రమం. ఒక్కొక్క కార్యక్రమం గాయత్రి మంత్రము ఉన్నది. నన్ను చాలా మంది అడుగుతారు మేము గాయత్రి మంత్రం చేస్తున్నాము అని, అయినా మా జీవితాలు ఇలా ఎందుకున్నాయి? గాయత్రి మంత్రం చేయనటువంటి వాళ్ళ జీవితాలతో పోల్చి చూస్తే మా జీవితాలు ఇంకా బాధాకరంగా ఉన్నాయి. ఇది అందరికీ ఉండేటటువంటి సమస్య. దీనికి చాలా అతి సహజమైన సరళమైనటువంటి జవాబు ఉన్నది. ప్రశ్న అర్థమైందా? ఏమడుగుతారు నన్ను? ఏమడుగుతారు? మేము గాయత్రి మంత్రం చేస్తున్నామండి, గాయత్రి మంత్రం చేసేవాళ్ళు అలాగే ఉంటారా అండి? పక్క వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నాయో. మా జీవితాలు చూడండి, ఎంత ఆనందంగా లేవో. అందులో చేసుకోవాల్సింది ఏంటి? మా జీవితాలు ఆనందంగా లేవు. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఆనందం అంటే ఏమిటి అనేటటువంటి దాని మీద మీరు కాస్త మనస్సును పెట్టుకుని అవగాహన చేసుకోవాలి. ఎండాకాలంలో గుంటూరులో, ఇప్పుడైతే ఇన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ అన్నీ వచ్చాయి, కానీ నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు రవి పెట్రోలియం కాలేజీ ఉండేది. మీరు పేరు ఎవరైనా విన్నారా? ధన్ గారి పేరు, పీవీఎన్ ధన్. ఎండాకాలంలో క్లాసులు పెట్టేవాడు ఆయన గుంటూరులో. గుంటూరులో ఎండలు ఎలా ఉంటాయి? నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి కూడా ట్యూటోరియల్ కాలేజీలో చదవటానికి వస్తే, నేను అక్కడ కెమిస్ట్రీ క్లాస్ తీసుకుంటూ ఉంటే చిన్న గదిలో 100 మంది కిక్కిరిసి కూర్చునేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ బ్లాక్ బోర్డ్ దగ్గర నేను రచ్ చేస్తే బ్లాక్ బోర్డుని స్టూడెంట్స్ నెత్తి మీద పడేది. అంత డిగ్రీ కూర్చునేవాడు బ్లాక్ బోర్డ్ మీద. ఏంటి పడేదో అర్థమైంది కదా? చాక్ పీస్, డస్ట్. ఎండాకాలం, ఫ్యాన్ లేవు. ఎండాకాలంలో ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వచ్చేటటువంటి కోటీశ్వరుల పిల్లలు కబులు వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళకు కారు కూడా ఇచ్చేవాడు రెసిడెన్షియల్ కాలేజీలో. క్లాసెస్ కి మీరు వింటున్నారు కదా, ఆ కారులో వెళ్ళండి. ఆ కారు ఎయిర్ కండిషన్డ్ కాదు, క్లాస్ రూము సూపర్ ఎయిర్ కండిషన్డ్ అనుకుందా. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, పాఠం చెప్తోన్న నేను పాఠము వింటున్నటువంటి పిల్లలు సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, లేకపోతే హాయిగా ఎయిర్ కండిషన్ రూమ్ లో ట్యూటోరియల్ కాలేజీకి రాకుండా టీచింగ్ తీసుకోకుండా ఆనందంగా ఆడుకుంటున్నటువంటి పిల్లలు హాయిగా ఉన్నారా? అది ప్రశ్న. మీ జవాబు ఏంటి? పరిస్థితి అర్థమైందా? ఎండాకాలం సెలవుల్లో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. డబ్బు ఉన్నటువంటి పిల్లలు సిమ్లాలకి, హిమాలయాలకి, దార్జిలింగ్లకి, అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. మరి ఆ డబ్బున్నటువంటి తల్లిదండ్రులే వాళ్ల పిల్లల్ని మీ అగ్నిగుండంలోకి తోశారు. వాళ్ళు కూడా పారిపోలేదు, వాళ్ళు కూడా కూర్చున్నారు. ఇంతకి పైనుంచి చూస్తే మీకు ఎలా కనిపిస్తోంది? ఎవరు సుఖంగా ఉన్నారు? కానీ కరెక్ట్ గా చేస్తున్న పని ఎవరు? అదేలా ప్రశ్నకి జవాబు ఇచ్చిన అంచేత ఎప్పుడు కూడా నన్ను ఏ ప్రశ్న అడగండి, నేను గాయత్రి చేస్తున్నాం, పక్క వాళ్ళు నాకంటే అంత ఆనందంగా ఉన్నారు అంటే, గాయత్రి నువ్వు కష్టపడటానికి జీవించటం, జీవించే విద్య నేర్చుకోవటానికి ఉంటుంది తప్ప నువ్వు పనులు ఎగబొట్టి ఇతరులు వాళ్ళ బాధ్యతలు చేయటం లేదు కనుక నేను కూడా నా బాధ్యతను చెయ్యను అనేటటువంటి మూర్ఖులకి కాదు. మొదట అది అర్థం చేసుకోండి. మీ సుఖం కోసం ఎవడు పనిచేయటం లేదు. మిలిటరీ వాడు ఫ్రంట్కి వెళ్ళాక భలే ఉండేదండి, నాకు ట్రైనింగ్ లో మెరుస్తున్నటువంటి బూట్లు వేశారు. ఆహారం ఎలా ఉంటుంది మిలిటరీలో తెలుసు కదా మీకు, అద్భుతమైనటువంటి ఆహారం ఉంటుంది. టైంకి ఆహారం పెడతారు, పౌష్టికమైనటువంటి ఆహారం పెడతారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆహారం ఉంటుందా? గుండు దెబ్బ తింటావు, నిద్ర కారుతూ ఉంటుంది, గుండు దెబ్బ తింటాను కానీ నేను మిలిటరీలో జాయిన్ అయ్యాను, అందుకే జాయిన్ అవుతావు, అందుకే యుద్ధంలో నువ్వు బతికేవు అంటే నేను అదృష్టం. అది గ్యారంటీ అయినా యుద్ధానికి ఎవడు వెళ్తే ఏమవుతుందో అన్నది భావన అర్థమవుతుంది కదా. అంచేత గురుదేవులు ఏం చెప్పేవాళ్ళు అంటే, గాయత్రి చేసేటటువంటి మేము యుగ సైనికులము తయారు చేస్తున్నాము. ఆ పేరు మర్చిపోయాం మనం, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు గారు వాడినటువంటి మాట ఏమిటి అంటే, యుగ సైనికులు. సైనికుడికి కంఫర్ట్స్ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ వాడికి కంఫర్ట్ ఏమి ఉండదు. ట్రక్కుల్లో, ఏరోప్లేన్స్ లో, షిప్స్ లో తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారు అండి? మామ ఇంటిగా, లేనైనా ఎక్కడ తీసుకెళ్తారు? చావటానికి తీసుకెళ్తారు. బతికి వీడు వచ్చాడు, వీడు అదృష్టం అవునా కాదా? అర్థమవుతుందా? అంచేత కొన్ని ప్రశ్నలు నన్ను అడిగేటటువంటి ప్రశ్నలకి, ఇది అందరి ప్రశ్నలు కనుక, నిరంతరము నన్ను అడుగుతూ ఉంటారు కనుక, ఈ ప్రశ్నలకి నేను ఇచ్చినటువంటి జవాబులు దయచేసి గుర్తుంచుకోండి. మీ కంఫర్ట్స్ కోసము మీరు అనుకున్నట్టు జీవించటానికి, మీ సుఖ లాలతకి ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత సుఖానికి కాదు, జీవిత చరమ లక్ష్యాన్ని అర్థం చేసుకోవటానికి ఒక విశేషమైనటువంటి అసిధారా వ్రతము. అసిధారా వ్రతము అంటే తెలుసు కదా మీకు, కత్తి మీద స్వామని మిల్లిమిల్లిగా నేను వేడెక్కిస్తాను మీకు, అప్పుడు ఆ వేడి మీరు భరించలేరు కనుక ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్. ఇప్పుడు మరి నాకు తెలియదు, ఇది చెప్పాక మీలో ఎంతమంది మేము తెలియకుండా దీక్ష ఇంత కఠోరంగా ఉంటుంది అనుకోలేదు మాస్టారు అంటే మీరు దీక్ష నుంచి వేధించుకోవచ్చు. ఐదు మాలల గాయత్రి, పసుపు రంగు బట్టలు వేసుకుని షట్కర్మలు చేసుకుంటూ సూర్య అర్ఘదానము ఇస్తాము అనేటటువంటి వాళ్ళు, ఇందాక మీకు కాగితం ఇచ్చాను, ఆ కాగితం ఎత్తి పెట్టుకోండి. దీక్ష తీసుకోండి మీరు. కానీ ఇంత సీరియస్ గా నేను చేయలేము అన్న వాళ్ళు కూడా దీక్ష తీసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కాగితాలు, ఇందాక నేను చెప్పినటువంటి జీవిత విధానంలో మేము గురువుల యొక్క కార్యక్రమాలకి సైనికులుగా పనిచేస్తాము, నాకు ఎంత సుఖంగా ఉంది, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, నువ్వు గురువు అయితే నేను ఇందుకు ఇంత కష్టపడుతున్నాను అనుకునేటటువంటి వాళ్లకి ఈ దీక్ష కాదు. ఈ దీక్ష గురువుతో సహా కష్టపడతాము. మీరు మీ ప్రాణాన్ని ఇచ్చేస్తూ ఉంటే నేను కూడా నా ప్రాణాన్ని కర్తవ్య పాలనకి ఇస్తాను, బెదిరించడానికి కాదు. భావం అర్థం చేసుకోండి. ఇంకేంటే, గురువు దగ్గర మనం చాలా చాలా వేషాలు వేస్తాం. గురువు దయామయుడు కనుక, మీ బాధని అర్థం చేసుకోగలడు కనుక అనే మాటల్ని ఒప్పుకుంటున్నాడు తప్ప, మీరు అనేటటువంటి మాటలు గురువు దగ్గర అనకూడదు. మీకు బాధగా ఉంది, బాధగానే ఉంటుంది. ఆధ్యాత్మికత, డాక్టర్ అవ్వాలి అంటే బాధపడాల్సిందే, ఇంజనీర్ అవ్వాలి అంటే బాధపడాల్సిందే, గురువు యొక్క కార్యక్రమాన్ని చేస్తాము అంటే బాధపడాల్సిందే, పదో క్లాసు పాస్ అవ్వాలి అంటే బాధపడాల్సిందే, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే బాధపడాల్సిందే, గురువు దగ్గర గాయత్రి మంత్రం చేసుకుంటాను అంటే బాధపడాల్సిందే. కానీ ఆ బాధకి ఒక విశేషమైనటువంటి దిశ ఉంది. ఆ దిశని మీకు ఇచ్చేటటువంటి ఆ కాగితంలో రాసింది చూసుకోండి. ఏమిటి ఇక్కడ చెప్పబడి ఉన్నది? పగలు రాత్రి రెండు ఉన్నాయి. ఇది కాలము. పగలు రాత్రితో కాలాన్ని కొలుస్తాం మనం. ఒక పగలు ఒక రాత్రి, 24 అవర్స్. అలాంటి 7 24 అవర్స్, ఒక వారం. అలాంటి 52 వారాలు, ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు యుగాలుగా మారుతాయి. 432,000 సంవత్సరాలు అయితే ఒక కలియుగం అవుతుంది. దానికి రెట్టింపు ద్వాపరయుగం అవుతుంది. దానికి 3 రెట్లు త్రేతాయుగం అవుతుంది. దేనికి 3 రెట్లు? 432,000 సంవత్సరాలకి. దానికి 4 రెట్లు సత్యయుగం అవుతుంది. దాన్ని కృతయుగము అని కూడా అంటారు. భారతీయులమైనటువంటి మనము విదేశీయునికి ఈ కాల నిర్ణయంలో ఫండమెంటల్ గా మౌలికంగా ఒక తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, కాలాన్ని విదేశీయులు గడియారాలతో కొలుస్తారు, మనము కాలాన్ని శ్వాసతో కొలుస్తాం. మొట్టమొదట ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. ఆ తేడా అర్థం అవుతే మీకు అసలు కష్టాలు ఉండవు. మీ శ్వాస మార్చేసుకుంటే మీ కష్టాలు పోతాయి. అది తెలియక నేను ఇతరుల వల్ల బాధపడుతున్నాను అనేటటువంటి పరమ మూర్ఖత్వంలో మొత్తము మానవజాతి ఉంది. మొత్తం మానవజాతి ఉంది. ఇతరుల వల్ల నీకు కష్టాలు రావు, ఇతరుల వల్ల నీకు బాధలు రావు, నీ ఊహ వల్ల నీకు బాధ వస్తుంది. నేను బాధపడుతున్నాను అంటే వల్ల నీకు బాధ వస్తుంది. ప్రెగ్నెన్సీ లైఫ్ అండ్ డెత్ వస్తుంది. అవునా? కానీ ఎందుకు పిల్లలు కావాలంటాం? కష్టం కదా, బాధ కదా, ఎందుకు కావాలంటారు? ఇంచేత తల్లి అనేటటువంటి భావన ఈ బాధ కంటే చాలా చాలా రెట్లు గొప్పది. నీ దృష్టికోణం మారిపోతే, నువ్వు చూసే విధానం మారిపోతే నువ్వు ఆనందంగానే ఉంటావు. ఈ ఆనందం పొందటానికి ఈనాడు ఉన్నటువంటి వైజ్ఞానికులు మానవ జాతి చేస్తున్నటువంటి మూర్ఖత ఏంటి అంటే, గడియారాలు పెట్టుకోవటం. గడియారాలు పెట్టుకోవటం అంటే అర్థమైందా? నువ్వు నీ జీవితాన్ని సూర్యుడితోనో చంద్రులతోనో డ్రోన్తోనో నింపి పెట్టుకుని జీవిస్తున్నావు. బాహ్య వస్తువు మీద నీ జీవితం ఆధారపడి ఉంది. సూర్యుడు చుట్టూ పృథ్వీ కానీ మిగతా గ్రహాలు తిరగటం వల్ల నువ్వు కాలాన్ని లెక్క కడుతున్నావు కదా. కాలం ఎలా లెక్క కడుతున్నావు నువ్వు? పృథ్వీ సూర్యుడు చుట్టూ ఎంతసేపట్లో తిరుగుతోంది, దాన్ని బట్టి నువ్వు నీ టైం చెప్తున్నావు. గాయత్రి మంత్రం ఏమి చెప్తుంది అంటే, విధివాడ అసలు కాలం అనేటటువంటిది బయట లేదు, నీ శ్వాసలో ఉన్నది. నీ శ్వాస నీ కాలాన్ని నిర్ణయిస్తోంది. నువ్వు మూర్ఖుల వల్లే సమాజం యొక్క కాలగమనంలో కొట్టుకుపోతున్నావు. కొట్టుకుపోకుండా నువ్వు నీ శ్వాసని మార్చుకుని కాలాన్ని మార్చవచ్చు. ఏం చేయాలి? శ్వాసని మార్చుకుని కాలాన్ని మార్చవచ్చు. మరి శ్వాస ఎలా మారుస్తారు మీరు? దయాంత్రాయతి గాయత్రి. నీ శ్వాస నీ ప్రాణము. శ్వాస ఆగిపోతే ప్రాణం పోదు. అంచేత ఎప్పుడైతే నువ్వు గాయత్రి మంత్రాన్ని నిజంగా పట్టుకోగలుగుతావో నీ శ్వాస మారిపోతుంది, నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఇతరుల మీద నీ ఆనందం డిపెండ్ అవుతే నువ్వు చచ్చినా ఆనందించలేవు. రాముడు ఉన్నాడు అంటే రావణాసురుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు అంటే జరాసంధుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు అంటే రాక్షసుడు ఉన్నాడు, వాళ్ళ యజ్ఞాన్ని నాశనం చేయడానికి. నువ్వు ఏ కోవకి చెందుతావో నువ్వు నిర్ణయించుకోవాలి, గురువు నిర్ణయించడు. గురువే కనుక నిర్ణయించదలుచుకుంటే మిమ్మల్ని ఎప్పుడో ఉద్ధరించేసేవాడు. పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకండి. గురువుకి మీరు అనుగ్రహించటం లేదు, మీ జీవితాలను ఆనందమయం చేసుకోబోతున్నారు గాయత్రి మంత్ర దీక్షతో. అది అర్థం చేసుకోండి. ఇంకోటి కూడా నేను చెప్పాను, ఏ గురువు శిష్యులైనా గాయత్రి మంత్ర సాధన లేకపోతే మీరు గురుద్రోహులే. ఖచ్చితంగా చెప్తున్నాను శాస్త్ర ప్రమాణాలతో. గాయత్రి మంత్రం చేయనటువంటి వ్యక్తుల్ని పూర్వకాలంలో తిట్టు తిట్టేవారు. ఆ తిట్టు మోడర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బాస్టర్డ్ అనేటటువంటి మాటకి సరిపోతుంది. మీ గురా గురువు లేనటువంటి వాడా, అంత పవర్ఫుల్ తిట్టు గురా అని. గురువు లేనటువంటి దద్దమ్మా. మరి ఆ గురు మంత్రం ఏమిటి? గాయత్రి మంత్రం. గురుమంత్రము గాయత్రి మంత్రం. ఎందుకు గాయత్రి మంత్రం? ముందు నువ్వు శ్వాస పీల్చుకుంటూ ఉంటే నువ్వు మిగతా సాధనలు చేయగలవు. మిగతా గురువు చెప్పినటువంటి మార్గంలో నువ్వు అలా చంపేశారనుకోండి, ముందు 10 మంది అడుగుతారు ఈయన ఎందుకు చంపారు అని, తప్ప కారణం చెప్తారు. అవును, ఆయన కరెక్ట్ చెప్పాడు కదా శాస్త్ర ప్రకారం. భావం అర్థమవుతుందా? చాలా విశేషమైనటువంటి తీవ్ర మానసిక స్థితిలో చెప్తున్నాను. ఇవాళ నేను 24 ఆర్గనైజేషన్స్ అనౌన్స్ చేయబోతున్నాను. మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో రండి. దమ్ముందంటే మాకు సుఖంగా ఉందా మాస్టరు? చచ్చినా మీకు సుఖం ఉండదు. నేనే మీ దృష్టిలో సుఖంగా లేను. మీరు అనుకున్నది ఏదైతే సుఖం అనుకుంటున్నారో ఆ దృష్టిలో నేనేం సుఖంగా లేను. 500 నాకు డయాబెటీస్, నా బీపీ 200/120, హార్ట్కి 2 స్టెంట్ వేసి ఉన్నది. యూ థింక్ ఐఎమ్ హ్యాపీ? ఐఎమ్ హ్యాపీ. యూ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అది అర్థం చేసుకోండి. మీరు భలే తలవి పేశారు, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. కెన్ యూ జాయిన్ మీ ఇన్ దిస్ హ్యాపీనెస్? Are you, will you go on weeping and weeping saying nobody is helping me? Should you weep? Stand up on your legs. Uttishta jagrata praptyavaram nibodhata. Get up, arise. I am here to lead you. You know, Pujya Guru Devula Sridhara Sharma Acharya Charana Kamalala Satchaga Nenu Gurutvani Vahishkundanu. I am declaring myself as a guru. But not as a guru as you like, but as a guru who will hit you. మా సుఖాలు కావాలి మాస్టరు, దయచేసి నా దగ్గరికి రాకండి. ఇప్పటికీ సమయం మించుతూ లేదు, పారిపోవచ్చు మీరు. లేదా నేర్చుకుంటాము. నేను చెప్పినట్టు చేయండి మీరు ఏ గురువు శిష్యులైనా. లేదంటే ఈ దారం బట్టి మీరు వెళ్ళొచ్చు. నేను చెప్పిన మాట వింటే కదా నేను ఏదైనా చెప్పేది. చాలా మంది నన్ను అడుగుతారు మీ శిష్యులు ఎలా ఉంటారా అని. నా శిష్యులే కాదు, ఏ గురు శిష్యులైనా అలాగే వేశారు. ఏ గురు శిష్యులైనా గురు ద్రోహులే. యాజ్ ఎ టీచర్ ఐఎమ్ ప్రొక్లైమింగ్. ఇందుకు గురుద్రోహులు మీరు, గురువు ఏది కావాలనుకున్నారో అది చేయలేకపోతున్నారు మీరు. ఇంకేంటి మీకు తెలియదు అసలు గురువుకి ఏం కావాలి. శరీరం వదిలేసినటువంటి గురువుకి ఏం కావాలో నీకేం తెలుసు. మీ ద్వారానే ఆయనది చేయించుకోగలిగి ఉండి ఉంటే ఆయన శరీరం వదలరు. గురువు ఎప్పుడు శరీరం వదులుతారు అంటే దాన్ని బికమ్స్ హెల్ప్లెస్. ఇంకా ఈ సమూహంతో నేను ఇంకా వాళ్ళని పైకి తీసుకువెళ్ళలేను, చాలు వీళ్ళు, దే హావ్ రీచ్డ్ ద మెచ్యూరిటీ, ఇంతకంటే ఎక్కువ వాళ్ళు ఎదగలేరు అనుకున్నప్పుడు ఆ గురువు శరీరం వదిలేస్తే, ప్రతి గురువు అంటే ప్రతి గురువు కూడా శిష్యుల చేతిలోనే చస్తాడు. కానీ చస్తాడు అనేటటువంటి మాట మీ భావం. గురువు ఏముంది, ఆయన అమరుడు, ఆయన ఇంకో రూపంలో ఇంకో చోట ఉంటాడు, ఇంకో కార్యక్రమాలు చేస్తాడు, మీరు గుర్తుపట్టలేరు ఆయన్ని. మీరు గుర్తుపట్టగలిగితేనే గురువుని, అసలు గురు శరీరం ఎందుకు వదులుతాడు. గాయత్రి మంత్రాన్ని అందుకు మీకు నేను అందజేస్తున్నాను. శరీరం మార్చి వచ్చినటువంటి గురువుని గుర్తించగలవా. మరి మా గురువు అప్పుడెప్పుడు చచ్చిపోతే నువ్వు ఎప్పుడూ పుట్టావు కదా, నువ్వు ఆ గురువు ఎలా అవుతావు. బహువుని మే వ్యతీతాని జన్మాని కలచార్జున తాన్యహం వేద సర్వాణి నష్టం వేత్త కదం ఆవేశావతారం అని. గురువులు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళు ఎవరి ద్వారా పనులు చేయించుకోదలుచుకుంటే వాళ్ళ నెత్తికెక్కి వాళ్ళ పనులు చేయించుకుంటారు. మీరు గుర్తించగలగాలి. గుర్తించలేవు, యు డోంట్ డిజర్వ్ టు బి హిస్ డిసైపుల్. పట్టుకోండి పాతికంట వేపచ్చు. గురువుని గుర్తించాలి అంటే, గురువు యొక్క మార్గదర్శనంలో జీవించాలి అంటే ఖచ్చితంగా ఐదు మాలల గాయత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోండి. ఈ వసంత పంచమి నాడు నన్ను నేను గురువుగా డిక్లేర్ చేసుకుంటున్న నాడు మీకు ఇచ్చేటటువంటి సందేశం. ఐదు మాలల గాయత్రి చేసుకుంటూ నియమ ప్రకారం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మిక మార్గదర్శనము నా వద్ద నుంచి పొందవచ్చు. ఏం మార్గదర్శనం? మీకేం కష్టాలు ఉన్నాయో అది కాండి ఉంటుంది, మీ ప్రారంభం. అది ప్రారంభం ఎలా వస్తుంది? నువ్వు చేసుకుంటే వస్తుంది. మరి ప్రారంభం ఎలా పోతుంది? నువ్వు చేసుకుంటే పోతుంది. ఎలా చేసుకోవాలో అడుగు నేను చెప్తాను. నేను నువ్వు చేసే ఏ గురువు అది చేయలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ గురువు చేయలేడు అది. మరి చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. నువ్వు నీకు అపోహ. గురువు ఏం చేయగలడు అంటే నీ ప్రారంభ కర్మలోంచి మంచి కర్మ ఏదైనా నెక్స్ట్ బర్త్కి రావాల్సి ఉన్నదంటే ఈనాడు ఆ గురువుకి నీ మీద నమ్మకం ఉండి ఈ బాధ తీసివేస్తే నువ్వు ఆ మంచి కర్మను ఉపయోగించుకుని గురువుకి ఉపయోగపడగలవు అంటే హీ కెన్ అడ్జస్ట్. చార్టెడ్ అకౌంటెంట్స్ చేసేవాళ్ళు పని అనమాట. నీ కర్మ నీదే, ముందు వెనక చేయగలదు. అందుకే గురువు దగ్గరికి వచ్చాక నీ కష్టాలు పోయాయి. నువ్వు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నావు, గురువు ఏం చేయగలిగాడు అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. మరి ఓవర్ డ్రాఫ్ట్ని ఏం చేయాలి నువ్వు? తీర్చుకోకపోతే కష్టాలు పెరుగుతూ ఉంటాయి, ఎందుకు పెరిగాయని అనుకుంటారు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సత్యము స్పష్టంగా ఏ గురువు చెప్పలేదు. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నాను వినండి, ఆధ్యాత్మిక మార్గదర్శనము మాత్రమే గురువు ఖచ్చితంగా చేస్తాడు. మీ వ్యక్తిగత సమస్యలు, మీ వ్యక్తిగత బాధ్యతలు, మీ యొక్క సమర్పణ బట్టి ప్రీతం చేయగలడు. భావం అర్థమైందా? నెక్స్ట్ బర్త్లో మీకేదో ఒక లాభం రావాల్సి ఉంటే ఈనాడు మీరు గురువు దగ్గరికి వచ్చారు కనుక ఏం చేయగలడు? ఆ బర్త్లోని లాభాన్నే ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు? కాస్త మీరు సుఖంగా ఉంటే ఆయన కార్యక్రమాలకి మీరు హెల్ప్ చేయగలరేమో. చేయలేదనుకో, నువ్వు చేస్తున్నాను అనుకున్నావు అనుకో, తేడా ఉందా లేదా రెండిట్లో? చేస్తున్నాను, చేయటము, కొంచెం తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ జీవితం ఆనందమయమైపోతుంది. అట్లానే అర్థం అవ్వాలన్నా మీరు గాయత్రి ఐదు మాలలు చేయాల్సిందే రోజుకి. ఇంచేలా ఈ ఇంట్రొడక్షన్తో ఫస్ట్ టైం యాజ్ ఎ గురు నేను మీకు గాయత్రి మంత్రం దీక్ష ఇస్తున్నాను. పసుపు రంగు బట్టలు వేసుకుని రోజు పద్ధతి ప్రకారము 5 మాలలు గాయత్రి చేస్తాము అనుకునేటువంటి వాళ్ళు ఇలా దీక్ష కార్యకర్తలు కాస్త చెప్పండి అందరికీ. మిగతా వాళ్ళు కూడా మీ మనసులో మీరు దీక్ష అనుకోవచ్చు. ఎందుకంటే నిద్యోపవీతం చేయించుకుని గాయత్రి చేయని వాళ్ళని కొన్ని కోట్ల మందిని నేను మీకు చూపిస్తా. తీసుకోకుండా యజ్ఞోపవీత దీక్ష గాయత్రి చేసేవాళ్ళు కూడా ఈనాడు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంచేత ప్రశ్న, మీరు ఇది ఖచ్చితంగా చేస్తాము అనుకుని దీక్ష తీసుకునే వాళ్ళ కాదండి. నేను ఒక మాట చేసుకుంటా, 24 సార్లు చేసుకుంటాం, వాళ్ళు దీక్ష తీసుకోండి. ఇంచంటే చివరికి గాయత్రి మంత్రము లేకుండా ఆధ్యాత్మిక జగత్తులో మీరు ప్రవేశించలేరు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇఫ్ నాట్ ఇన్ దిస్ బర్త్ నెక్స్ట్ బర్త్. ఖచ్చితంగా ఆ బర్త్లో కూడా నేనే మీకు మార్గదర్శకుడుగా ఉంటాను. అందులో డౌట్ ఏమీ లేదు. మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అంచేత అందరూ దీక్ష తీసుకోండి నాతో పాటు. దీక్ష ముద్రలో ఈ కాగితం తీసుకున్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా దీక్ష తీసుకోండి. మంచి పని చేస్తాము అని సంకల్పించడంలో ఏమీ తప్పు లేదు. కొంచెము ఆ తీవ్రత, మీరు ఇదివరకు దీక్ష తీసుకున్నామండి, నిన్న భోజనం చేశారుగా, మరి ఇవాళ భోజనం చేస్తారు కదా. ఇంకా అప్పుడు దీక్ష తీసుకోండి, ప్రతిరోజు దీక్ష తీసుకోండి. దీక్ష అంటే ఏంటి, నేను చేస్తాను అనేటువంటి ఒక సంకల్పం. అందరూ నాతో పాటు నేను 5 ఖండాలుగా గాయత్రి మంత్రాన్ని చెప్తాను. నేను మీకు 5 ఖండాలుగా మీరు ఉచ్చారణ చేయండి. కళ్ళు మూసేసుకోండి, దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోండి. నన్ను గురువుగా స్వీకరించే వాళ్ళు నా రూపాన్ని తెలుసుకోండి. మీకు గురువు ఉంటే ఆ గురువు రూపాన్ని తెలుసుకోండి. ఎందుకంటే అందరు గురువుల్లోనూ ఉన్నారు. ఒకే చేతనత్వము, అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం. మీకు భేద బుద్ధి ఉంటే ఉండవచ్చు కాక, కానీ గురువుల మధ్య భేద బుద్ధి లేదు. అంచేత నా రూపాన్ని కానీ మీకు నచ్చినటువంటి గురుస్వరూపాన్ని కానీ మీరు ఆజ్ఞాచక్రంలో పెట్టుకోండి. ఓం, అంతేనా ఇంతమంది? ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నాతో కలిపానండి ఇప్పుడు పూర్తిగా. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే నా మొదటి దీక్ష. శ్రీరామ శర్మ ఆచార్య చరణ కమలాల సాక్షిగా కంటిన్యూస్ గా అనేక జన్మల వరకు ఈ లింక్ కొనసాగుతుంది. దీనికి చెప్పే సూచనలు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రేపు ఫిబ్రవరి నెలలో 21 నుంచి మార్చి 2 వరకు నేను హైదరాబాద్ లోనే ఉంటాను. గాయత్రి మహావిద్యాన్ ఫస్ట్ వాల్యూమ్ అధ్యయనం చేయండి. కొత్తగా ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు మన కార్యకర్తలను అడిగి నేను ఏం చెప్పానో అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, గాయత్రి మహావిద్య 3 భాగాలలో ఉన్నది. అందరూ కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకోండి. అందరూ అంటే మైక్ ద్వారా బయట ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే వాడి యొక్క ఆత్మకి కూడా నేను ఈ సందేశాన్ని చెప్తున్నాను. గాయత్రి మహావిద్య 3 వాల్యూమ్స్ మీ ఇళ్లలో ఉండాలి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నట్టు ఈ 3 వాల్యూమ్స్ మీరు ఇంట్లో పెట్టుకోండి. ఫిబ్రవరి 21 నుంచి ముద్ర తీసేయచ్చమ్మా. 21 నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలలో చాలా ప్రముఖమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే, గాయత్రి మహావిద్యాన్ యొక్క క్లాసులు రెసిడెన్షియల్ కాలేజీ లెవెల్లోనే నేను నడుపుతాను. మూడు రోజులు నెలకి. అది మీరు మన కార్యకర్తలను అడిగి దాని లొకేషన్ ఎక్కడుంది, ఎక్కడ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ప్లాన్ చేసుకోండి. రెండవ కార్యక్రమం నేనేం మొదలెట్టాను అంటే, ప్రపంచానికి సంజీవని విద్య అందజేయటానికి ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ పేరు ఏంటి అంటే సంజీవని ది వైబ్రెంట్ లైఫ్. నాకు తెలీదు ఆ కార్యకర్తలు ఎవరైనా వచ్చారా, సంజీవని వాళ్ళు వచ్చారు కదా. అంచేత ఈ క్లాస్ అయిపోయి ఇప్పుడు పరిగెట్టకండి. సంజీవని ది వైబ్రెంట్ లైఫ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల నేను సైంటిఫిక్ గా మానవ జాతికి రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితము సంభవమే అని నిరూపించబోతున్నాను. డైరెక్ట్ అనౌన్స్మెంట్ నేను చేసేటటువంటి కార్యక్రమానికి ఈ సంస్థ సంజీవని ది వైబ్రెంట్ లైఫ్ మూడు అంచెలుగా మీకు తన కార్యక్రమాన్ని అందజేయబోతోంది. మొట్టమొదటిది ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. నేడు జెరింటాలజిస్ట్ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి బయోకెమిస్ట్ ఉన్నారు. వాళ్ళు ముసలితనం మీద రీసెర్చ్ చేస్తారు. వృద్ధాప్యం అసలు ఎందుకు వస్తున్నది, వృద్ధాప్యం అలా పోవాలి. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈనాడు ఉన్నటువంటి మన జీన్స్ వల్ల మీ ఆయుష్ కనీసము 250 సంవత్సరాలు ఉండాలి. మీ జీన్స్ అవి చెప్తున్నాయి. మీ ఆహార నియమాలు, మీ ఆలోచన విధానాలు, మీ జీవన విధానాలు మిమ్మల్ని 70 ఏళ్లకే చనిపోయేటట్టు చేస్తోంది. సైంటిఫిక్ గా ప్రూవ్డ్ ఇది. అంటే మీ కనీసం ఆయుష్ ఎంత ఉండాలో అర్థమైందా, 250 సంవత్సరాలు ఉండాలని సైన్స్ ఒప్పుకుంటోంది. అంచేత సంజీవని ది వైబ్రెంట్ లైఫ్ వాళ్ళు మొట్టమొదటి మీకు మీ జీన్స్ కి తగినట్టు మీరు ఎలా జీవించాలి అన్నది నేర్పుతారు. మరి మేము ఇప్పుడు జీన్స్ కి తగినట్టు జీవిస్తున్నాము కాదా మాస్టారు? కాదు. మీ ఆహార నియమాలు ఏ డాక్టర్నైనా అడగండి, ఇట్ ఈజ్ అగేనెస్ట్ యువర్ జీన్స్. పాలు తాగటం కూడా ఈజ్ అగేనెస్ట్ నేచర్ ఆఫ్టర్ 4th year. పిల్లవాడు 4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పాలు తాగటం తప్పు అని చెప్తున్నారు సైంటిస్టులు. సైంటిస్టుల గురించి చెప్తున్నాను నేను, తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిద్దాం. సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి మీకు. మన ఆహారం ఎలా ఉండాలి, మన జీవించే విధానం ఎలా ఉండాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, మీ ఉద్యోగాన్ని బట్టి. దేస్ కామన్ సెన్స్. రాత్రి పనిచేసేవాడు, నైట్ డ్యూటీ ఉన్నవాడు మరి రాత్రి పడుకోమంటే ఎలా పడుకుంటాడు? ఇది మీకు మొట్టమొదట ఈ సంజీవని అనేటటువంటి సంస్థ మీకు అందజేస్తుంది. 10 డేస్ ప్రోగ్రామ్ గా ఇమ్మన్నాను నేను. కానీ ఆ 10 డేస్ ప్రోగ్రామ్ లో గ్యారంటీగా మీకు ఉండేది ఏంటి అంటే, మీకు డయాబెటీస్ ఉంటే ఆ 9 రోజుల్లో డయాబెటీస్ పూర్తిగా పోతుంది, గ్యారంటీ ఇస్తున్నాను నేను. మా వాళ్ళకి చాలాసార్లు చెప్తాను, రెండు మాటలు నేను మాట్లాడకండి, ఒకటి గ్యారంటీ ఇస్తాను అనేది, రెండవది ఏంటి క్రిటిసిజం వద్దు అని. కానీ ఇది గ్యారంటీ నేను ఎలా ఇస్తున్నాను అంటే నా స్వానుభవం మీద ఇస్తున్నాను. కానీ మీరిష్టం వచ్చినట్టు తింటూ డయాబెటీస్ క్యూర్ అవ్వాలంటే క్యూర్ అవ్వదమ్మా. మీరే వాళ్ళు ఏ ఆహార నియమాలు, ఆ ఆహార నియమాన్ని మీరు ఉపయోగించుకోండి. హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ అవసరమో అన్నటువంటి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ అవసరం ఉండదు. ఛాబ్రియా అనే ఒక కార్డియాలజిస్ట్ రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మీద పెద్ద రీసెర్చ్ చేశాడు. సవాల్ అనేటటువంటి సెంటర్ కూడా వాళ్ళది ఇక్కడే ఉంది, మీకు తెలుసు కదా, ఎక్కడుందో అడిగిన వాళ్ళకి చెప్పండి. అంటే ఇవంతా మీ ముందే ఉన్నాయి, అవి మీరు గమనించటం లేదు కనుక. నేను చేసేది ఏంటి అంటే ఉన్నది మీ ముందు చెప్పడమే. దిస్ ఈజ్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్. డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు నిశ్చింతగా ఆ కోర్స్ చేసుకుని ఆ కోర్స్ ప్రకారం మీరు జీవిస్తే, కండిషన్ అది, అక్కడ చెప్పిన ఆహార నియమాలు మీరు ఇంటికి రాగానే వదిలేస్తే ఈ విద్య నేను నేర్చుకున్నది జిండన్ అనేటటువంటి ఒక నేచర్ కేర్ హాస్పిటల్ పేరు వినుంటారు బెంగళూరులో, అక్కడ నేర్చుకున్నాను నేను. నా కళ్ళ ముందే మా తమ్ముడు వాళ్ళు కూడా అక్కడి నుంచి నన్ను వెనక్కి ఇంటికి తీసుకురావడానికి వచ్చినప్పుడు పరిచయం చేశాను. ఒక 7 అడుగుల ఆజానుబాబు, ఆయన బరువు 180 కేజీలు, 180 కేజీలు. అతనికి మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు మడవలేయకుండా ఉన్నది. వీళ్ళేం చెప్పారు మా జనరల్ వాళ్ళు డాక్టర్లను, పద్మాసనం వేసుకుంటే నీ మోకాలు నొప్పి పోతుంది. నాయన అసలు నా మోకాలు మడవలేయకుండా ఉన్నానంటే నువ్వు పద్మాసనం వేయంటారంటారు అదే కదా కదా. వింటానికి ఎలా ఉంది, పిచ్చిగా ఉంది కదా. కానీ నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. మీరు కారు డ్రైవింగ్ నేర్చుకోబోతున్నారు, కారు డ్రైవింగ్ నీకు రాదు, నేర్చుకోవాలంటే ఎక్కడ కూర్చుంటారు? నేర్చుకోవాలంటే డ్రైవర్ సీట్ లో కూర్చోవాలా, పక్కన కూర్చోవాలా? డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు చెప్పండి. ఇంకేంటే డ్రైవింగ్ నేర్చుకోవాలనేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను పక్క సీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తామని, పక్క సీట్ లో కూర్చుంటే చచ్చేలా డ్రైవింగ్ రాదు. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? మరి మీకు డ్రైవింగ్ రాదుగా కదా. మరి డ్రైవింగ్ వచ్చాక ఎక్కడ కూర్చోవాలి? అక్కడ కూర్చుంటాం. అంచేత పద్మాసనం వేయం లేకపోతే ఎక్కడ కూర్చోవాలి? పద్మాసనాల్లో కూర్చోవాలి. పద్మాసనం అయితే వచ్చాక ఎలా కూర్చోవాలి? పద్మాసనంలో. అది అక్కడ చెప్పింది 21 రోజుల్లో అతను పద్మాసనం వేశాడు. ప్రయత్నం ప్రయత్నం ఎఫర్ట్. ఎప్పుడైతే నా బాధలకి నా కష్టాలకి బయటవాడు బాధ్యుడు అనుకుంటావో నీకు డాక్టర్లు కావాలి. నీకే బాధ ఉన్నా ఎప్పుడైతే నీ వల్లే ఆ బాధ వచ్చిందని తెలుసుకుంటావో కేవలము ఆసన ప్రాణాయామాలతో గ్యారంటీగా అన్ని రోగాలు పోతాయి, ఇంక్లూడింగ్ డయాబెటీస్, హార్ట్ ట్రబుల్ అండ్ హార్ట్ అటాక్, క్యాన్సర్ అండ్ ఎయిడ్స్ అండ్ ఎనీ ఫ్యూచర్ డిసీజ్. ఈ రోగాలన్నీ మన చేత కాని జీవిత విధానం వల్ల మనకు వస్తున్నాయి తప్ప రోగాలు ఏం లేవు. రోగాలంటే డిసీజ్, నాట్ కంఫర్టబుల్. ఇంచట ఈ వైబ్రెంట్ లైఫ్ నీకు 3 అంచెలుగా నేర్పుతుంది. మొట్టమొదటిది ఒకరైతే జీవితానికి నువ్వేం చేయాలి, అది నువ్వు నేర్చేసుకుని నీలో ఉన్నటువంటి కషాయ కల్మషాలు చూసి వేసుకున్న తర్వాత నీకు 2 క్లాస్ ఉంటుంది, అంతకు ముందు ఉండదు. ఇదేదో నేను సిలబస్ పూర్తి చేసామంటే ఇది సిలబస్ పూర్తి చేయడం కాదు, నీ బాడీ నీ జీవితము ప్రూఫ్ ఇవ్వాలి, ఎస్ యు ఆర్ డిసీజ్ ఫ్రీ. అప్పుడు నెక్స్ట్ సెషన్ నీకు స్టార్ట్ అవుతుంది వైబ్రెంట్ లైఫ్ లో వృద్ధాప్యరహిత జీవితము. వృద్ధాప్యరహిత జీవితం అంటే ఏంటో తెలుసా? రఘువంశంలో కవిదాస్ చెప్తాడు రఘువంశ రాజుల గురించి. వాళ్ళు ఫలానా రోజు నేను శరీరం వదిలేస్తాను అని నిర్ణయించుకుని అప్పచెప్పవలసినటువంటి బాధ్యతలు ఎవరికి ఎలా అప్పచెప్పాలో అప్పచెప్పి సభలో కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. చాలరు శరీరాన్ని వదిలేస్తారు. తేడా లేదు ఎందుకు? మీకు ఆ తేడా అర్థం అవ్వాలి అసలు ముందు. ఇది స్కూటర్ మీ గురించి దిగిపెట్టే, అక్కడ ఏజీతో ప్రసక్తి లేదు మీకు. ఇక్కడ ఏంటి అసలు 60 ఏళ్ళు వచ్చేసరి కదా రైట్, ఇంకేముంది ఎప్పుడో పోతాను, ఎప్పుడో పోతాను అనేటువంటి ప్రసక్తి రాదు మీకు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఎండింగ్ లోపల దీని థియరీని మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి అందజేస్తాను 3 భాషలలో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో. ఉంచంటే అది ఆ 3 నాకు వచ్చు కనుక ఈ 3 నేను చెప్పాక ఖచ్చితంగా మీరు కూడా అందరికీ అందజేస్తారు. వృద్ధాప్యము అనేది ఉండదు. యూ విల్ గో ఆన్ వర్కింగ్ ఎంత వరకు అంటే యూ గెట్ బోర్డ్. అప్పుడు కూడా నువ్వు శరీరాన్ని మార్చుకుని ఇంకొక పెద్ద కార్యక్రమానికి వెళ్తావు తప్ప చావు. వృద్ధాప్యం అనేటువంటిది నేనే లేదు భారతదేశంలో. విదేశీయులు మనకు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి రోగాలతో పాటు ఓల్డేజ్ కూడా మనకు అందజేశారు. వాళ్ళ భాష ఓల్డేజ్ భాష. పిల్లవాడు పుట్టిన సంవత్సరం అయితే ఏమంటారు అండి? వన్ ఇయర్ ఓల్డ్. రెండేళ్ల వాడు అయితే 2 ఇయర్స్ ఓల్డ్. అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచే ముసలాడు అయిపోతావు వాళ్ళ భాషలో. మన భాష అది కాదు. మనం ఎవరిని మాట్లాడినా చిరంజీవి అంటాం. ఎవరిని మాట్లాడినా సినిమా హీరో చిరంజీవి ఒక్కలే. ఎవరు తిన్నా, ఎవరు దగ్గినా, ఎవరు ఏమి చేసినా మన దృష్టికోణం ఏంటి అంటే చిరంజీవితో. అది రెండో సెషన్లో మీకు నేర్పుతారు. ఈ రెండో సెషన్ ఎప్పుడు నిన్న ఆధారపడింది. మొదటి సెషన్లో చెప్పబడినటువంటి ఆరోగ్యాన్ని మీరు తెచ్చేసుకుని ఉంటే రెండో సెషన్ ఎందుకంటే అనారోగ్యం అంతా ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలి. పెద్ద హాస్పిటల్లో మనం ఉన్నాం. నాకేమనిపిస్తుంది అంటే ప్రతిగ్రహం పెద్ద హాస్పిటల్ అని. అందరూ అనారోగ్యవంతులే భౌతికంగా. సోకాల్డ్ ఆరోగ్యవంతులు. యూఆర్ నాట్ హెల్దీ, యూఆర్ నాట్ డిసీజ్డ్. ఎవరు పర్ఫెక్ట్ హెల్త్ లో లేడు. మానసిక రోగ్రస్తులు అందరూ మానసిక రోగ్రస్తులే. అంచేత ఈ జీవిత విధానాన్ని మార్చాలి అంటే మీరు మొట్టమొదట ఆహారాన్ని దాన్ని మార్చుకుంటూ ఒక వైబ్రెంట్ లైఫ్ వాళ్ళని అడగండి. కానీ అదొక్కటే మార్గం అని నేను చెప్తానే. అన్ని కలిపినటువంటి అది మార్గము. ముఖ్యంగా అందులో నా గురుదేవుడు ఇచ్చినటువంటి కల్ప సాధన అనే ఒక మంత్ కోర్స్ ఉంది. మా గురుదేవుడు అందించింది హిమాలయాలలో ఉన్నటువంటి అనేక మంది మానవులను చర్చించి ఆయన అందజేసినటువంటి ఆ కల్ప సాధనను మీకు ఈ పేరుతో అందిస్తున్నాను. పేరు మార్చాను నేను. ఎందుకంటే కల్ప సాధన అంటే పారిపోతారు. వైబ్రెంట్ లైఫ్ లైఫ్ అంటారు. మానసికమైనటువంటి ఆరోగ్యం తెచ్చుకున్న వారికి ముసల్తనం రాదు. మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఏంటి? టు హెల్ విత్ యువర్. నేను నా జీవితం జీవిస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. ఇంకోళ్ళేంటి నాకు ఆనందం ఇచ్చేది? ఇంకోళ్ళ మీద ఏంటి నేను నా ఆనందం ఆధారపడేది? ఎంఐ సో వీక్, ఎంఐ ప్యారసైట్. నేను లతన ఓ చెట్టు చెట్టు చుట్టూ ఎదగటానికి. ఐఆమ్ ఎ ట్రంక్. నా మీద వందలాది మంది ఆధారపడాలి. కానీ ఏమనిపిస్తుంది మన మానసిక స్థితిలో అందరూ ఎలా వెళ్తూ ఉంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. చాలా సహజం అది. అందువల్ల ఈ మానసిక ఆరోగ్యం తెచ్చుకోండి. పిరికి వాళ్ళలా ఉండకండి. క్లైద్యం మాస్క మమ పార్థ నైతత్వ యుగ పద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్కువర్తిష్ట పరంతప. ఈ పిరిగితనం అనేది అర్జునుడికే వచ్చింది. ఇంకా గాభరపడితే ఒక్కలే, నేను బాధపడితే ఒక్కలే, నేను బలహీనున్నా, ఇందుకు నేను బాధపడ్డాను. నీ భావం అర్థం చేసుకో, నీ గీతని అర్థం చేసుకో, ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకో. జగద్గురువు మాత్రం ఏం చేయండి? జగద్గురువు మీదే బాణాలకి పెట్టి నుంచున్నారు. అందరూ మామూలు వల్ల భీష్ముడు నుంచున్నాడు, ద్రోణాచార్యుడు నుంచున్నాడు, కర్ణుడు నుంచున్నాడు. మామూలు వ్యక్తులు కాదు గురువుకి ఎగనిస్ట్ గా నుంచున్నది. ప్రశ్న అది కాదు, ఎవరు ఎటు నుంచున్నారు అని కాదు. మీకు అర్థమైందా జీవితం అంటే ఏమిటో? గెటప్. ఆ గెటప్ ఎలాగో అన్నది వైబ్రెంట్ లైఫ్ సెకండ్ సెషన్ మీకు నేర్పుతుంది. వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం. దీని తర్వాత దమ్మున్నటువంటి వాళ్ళకి, అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి మృత్యురహితమైనటువంటి జీవితం గురించి కూడా చెప్పబడుతుంది. అది ఒక వారం 10 రోజుల నుంచి స్టార్ట్ చేశాం అది. కానీ ఈ వేదిక మీద ఐఎమ్ అనౌన్సింగ్ ఇట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లో పాల్పంచుకోవచ్చు. ఇది కాకుండా సంయమన, ద సైన్స్ ఆఫ్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అనేటటువంటి ఇంకొక సంస్థను నేను స్టార్ట్ చేశాను. ఎనీ డిజైర్ కెన్ బి ఫుల్ఫిల్డ్. ఏ డిజైర్ అయినా మంచా చెడ్డా అది నీ కర్మ. యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. నువ్వేం చేసుకుంటావు అన్నది నీ ఇష్టం. తపస్సు. రాక్షసులు తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేశారు. స్వార్థము కోసము తపస్సు చేసిన వాళ్ళనే రాక్షసులు అన్నారు, పరమార్థము కోసము తపస్సు చేసిన వాళ్ళనే ఋషులు అన్నారు. కానీ వీళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసినటువంటి మార్గము సంయమనము అని పతంజలి యోగ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అదే ధారణ ధ్యాన సమాధి అనే మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. సరే, ధారణ ధ్యాన సమాధి ఇది నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు. నేను సంయమ అని చెప్తే ఈ కోర్సుని తన భుజాల మీద వేసుకుని నేను చేస్తాను మాస్టారు అనేటటువంటి ఆవిడ, దీనికి ఇచ్ఛాసిద్ధి అనేటటువంటి పేరు ఉంది కదా అంది. కరెక్ట్, ఇచ్ఛాసిద్ధి అంటే అర్థం కదా, నువ్వు ఏమనుకుంటావో అది జరగదు. ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆమెను కాంటాక్ట్ చేయండి, వాళ్ళు వచ్చి ఉన్నారు అక్కడ. ఇదంతా కాకుండా ఆరుగురు గురువుల యొక్క కార్యప్రణాళికను ఈ సంవత్సరం లోపల ఎలాగైతే గాయత్రి పరివారు మిగతా సభ్యులందరినీ కూడా నిద్ర మత్తు లోంచి మేల్కొల్పటానికి నేను ఈనాడు దీక్ష తీసుకుంటున్నాను, ఆ సంస్థల్ని కూడా నిద్ర నుంచి మేల్కొల్పాలి. మొట్టమొదటిది థియోసాఫికల్ సొసైటీ. ఎందుకయ్యా మధ్యన థియోసాఫికల్ సొసైటీ అని అంటున్నావు? ఎందుకంటే మా గురువు గారు తన ఆత్మకథలో థియోసాఫికల్ సొసైటీలో చెప్పబడినంతా కరెక్టే అన్నారు. దాన్ని స్థాపించినటువంటి మేడం బ్లావెట్స్ కి నేను ఏ గురుస్థానం నుంచి వస్తున్నానో అక్కడి నుంచే వచ్చింది అని చెప్పారు. ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క యాక్టివిటీస్ డెవలప్ చేస్తున్నాను. దాంట్లో ఎలాగైతే మనకి ప్రస్థానత్రయము ఉన్నదో అలాగే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళకు కూడా ప్రస్థానత్రయంగా మూడు పుస్తకాలు ఉన్నాయి. ద థియోసాఫి మాస్టర్ మొదటి పుస్తకము, రెండవది ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, మరోది సీక్రెట్ ఆప్షన్. ఆ సంస్థల్లో ఆ క్లాసులు తీసుకుని వాళ్ళని కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మానవ జాతికి ఆ గురువులు ఎలా జీవించమని చెప్పారో జీవించి చూపించండి, నీ సుఖం అలగొద్దు, రెండు పూటలా తింటానికి నీకుంది అది కూడా లేనటువంటి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, నువ్వు చాలా అదృష్టవంతులు, రెండు పూటలా తింటానికి ఉంది, కబుర్లు చెప్పుకోవటానికి బాధలు చెప్పుకోవటానికి నీకు టైం ఉంది, గురువులకి టైం లేదు. గురువులకి సహకరించండి, గురువులకి సహకరించండి. చెప్పింది అర్థం చేసుకోండి. మీకు ఎవరు సహకరిస్తారు? డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎవరు సహకరించకపోయినా మా గురుదేవుడు చెప్పినటువంటి ఒక మాట మీరు నిరంతరం గుర్తుంచుకోండి, వాక్ డౌన్ ఎలో. ఎవరు రాకపోతే ఇంటిక ఏమవుతుంది? ఏమవుతుంది? ఎవరు నిరాశ చెందామనుకో, మీతో పాటు సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి నిరాశ చెందాడనుకోండి ఏమవుతుందో తెలుసా? ఒక సోల్జర్ పిరికివాడై పారిపోతే ఏమదు, జనరల్ పిరికివాడై పారిపోతే దేశం మింగిపోవచ్చు. ప్రభుత్వంతో ఐదు మాలలు గాయత్రి చేసుకుంటూ శ్రీరంగ దానం చేస్తూ ఒక పుస్తకం గాయత్రి మహావిద్యాన్ని ఫస్ట్ వాళ్ళని చదవమన్నారు అని అందరికీ చెప్పండి. మీరు ఎందుకంటే ఎంతమంది వస్తారో అప్పుడు నేను చెప్తాను. నేను ఇది గురు పరంపర గురుముఖత అంటే ఏమిటో అర్థం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శాస్త్రవిహితము అంటే గురువు చెప్పిన పని తప్ప నువ్వు శాస్త్రం చదువుకుని చేయడం కాదు. నీకు శాస్త్ర జ్ఞానం లేదు. గహన కర్మణోగతి అంటారు పుష్పుడు, చాలా కష్టంగా పండితులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంచేత నీకేదో తెలిసిపోయింది, గురువు ఇది చేయమన్నాడు, ఓటో క్లాస్ పిల్లల్లాగా ఆడుకో, నాకేది అభ్యంతరం లేదు. కానీ గురువు పరంపరలో ఇదే వరకు గురువు చెప్పిన దాని మీద ఆధారపడిన విషయం అయితే ఉంటుంది, కానీ ఆ విషయం ఉండదు. కెమిస్ట్రీ బుక్ తీస్తే నీకు అర్థమవుతుంది, ఫిజిక్స్ బుక్ తీస్తే నీకు అర్థమవుతుంది. ఇదివరకు వాళ్ళు చెప్పిన ఆధారమే, అదే ఓమ్స్లా ఉంటుంది, అదే ఫారడేస్ లాస్ ఉంటాయి. కానీ పదేళ్ల కిందటి పుస్తకాల్లో కంప్యూటర్ లేదు, ఇప్పుడు వచ్చింది. అది నియమాలనే ఎలక్ట్రిసిటీ నియమాలే, కానీ శాస్త్రం మారింది. అలాగే ప్రతి గురువు పరంపర అంటూ ఉంటే గ్యారంటీగా శాస్త్రం మారుతుంది. ఎందుకంటే శంకరాచార్య వారికి వారి గురించి చెప్తే అంటే ఎక్కడి నుంచి మొదలెట్టారు, నారాయణ దగ్గర నుంచి మొదలెట్టి శంకరాచార్య మధ్యమాం, తర్వాత అస్మదాచార్య నా గురువు అంటాడు. ఇదంతా ఒక పరంపర, ఎక్కడా బ్రేక్ లేదు, బ్రేక్ ఉండదు ఎక్కడా. ఇప్పుడు అలాంటి గురు పరంపర ఉన్నదా ఎక్కడైనా? జాగ్రత్త, అటువంటి గురువులు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేదు. సైన్స్ ఎందుకు డెవలప్ అయింది? రైట్ బ్రదర్స్ అనేటటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి 2 నిమిషాల పాటు ఎదిగారు 1902. కానీ ఎదరాలి అనేటువంటి ప్రయత్నం 1608లోనే జరిగింది, లియనార్డో ఎన్సీ టైంలో. అప్పటికే ఎదరలేకపోయారు. ఆ పరంపర అలా వచ్చింది, వీళ్ళు చెప్పింది వాళ్ళు, వాడు చెప్పింది వాళ్ళు, వాడు చెప్పింది వాళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి పాలిష్ చేసుకుంటూ చివరికి రైట్ బ్రదర్స్ ఎంతసేపు ఎదురగారు, 2 నిమిషాలు మాత్రమే. మరి ఇప్పుడు మరి వైట్ బ్రదర్స్ పెట్టిన విమానం నడుపుకుంటావా, ఇప్పుడు విమానం నడుపుకుంటావా? నీ గురువు మీద పెట్టుంటే ఇప్పటికీ నాపాల నువ్వు. నీ గురువుకి ఆ పరంపర లేదనుకో, అన్ఫార్చునేట్, మనమేం చేయగలం, మనమేం చేయగలం. ఆ గురు పరంపరని చాలా స్పష్టంగా శ్రీరామ శర్మ ఆచార్య 2200 మంది గురువులు ఆయన నర్సరీగా ఋషి ఆ ఋషి పరంపరనంతటినీ కూడా ఆయన నర్సరీగా పెట్టి శాంతి కుంభంలో తయారు చేశారు. ఋషి పరంపరని నర్సరీగా పెట్టి శాంతి కుంభంలో తయారు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో నర్సరీ పెట్టాలా, లేకపోతే నర్సరీ నుంచి ఏదైనా ఒక చెట్టు తీసుకుని దాన్ని మహావృక్షంగా మార్చాలా? పరంపర. దాని తర్వాత ఏమవుతుందో తెలియదు నాకు, కానీ ఒక పరంపర ఉన్నది చాలా స్పష్టంగా. ఎందుకు నేను శ్రీరామ శర్మ ఆచార్యని అందరినీ పట్టుకోమని చెప్తాను, నీ గురు పరంపరకి చెందిన లాభం ఏంటి అంటే నీ గురు పరంపరకి నూతన ప్రాణం వస్తుంది, నువ్వు ఇంకా బాగా నీ గురువుని వెతుక్కోగలుగుతావు. అంటే ఈ గాయత్రి మంత్రము యజ్ఞాన్ని మీరు బూస్టర్ డోస్ అనుకోవచ్చు, ఏ మందు మీరు వాడుతున్నా ఆ మందుకు అది బూస్టర్ డోస్ గా పనిచేస్తుంది, కనుకే దాన్ని ఆయన అందించాడు. గురు పరంపర లేనప్పుడు మరి బూస్టర్ డోస్ గా వేసుకోవాలి ఆయన. ఇంచేత ఈ గురు పరంపరలో ఉన్నటువంటి భాగంగా మీరు జిజ్ఞాసుడైనటువంటి పురుషుడు పైన చెప్పబడిన దూడను నిమిత్తముగా చేసుకుని ఆ గోవుల నుండి విభిన్న ఫలమునిచ్చే శాస్త్రవేత్త క్రియలను పుట్టుకుంటాడు. అర్థమైందా? శాస్త్రవేత్త అంటే ఏం చెప్పాను, నీ గురువు ఇప్పుడు నీకు చెప్పింది శాస్త్రవేత్తమైనది. అప్పుడెప్పుడో ఆడవాళ్ళ గాయత్రి చేయకూడదు అప్పుడు ఆ గురువు చెప్పాడు, ఇప్పుడు గురువు చూసుకోమని చెప్పాడు. గురు పరంపరలో గురువుని ప్రశ్నించేటటువంటి ప్రశ్నే లేదు. ఎక్కడ ఆటో క్లాస్ నుంచి మీరు అర్థం చేసుకోండి, ఏ అంటే ఇలా రాయాలి అంటే అలాగే ఎందుకు రాయాలి అని అడిగాడు అనుకో, ఇంకోటి చదువు వస్తుంది. ప్రశ్నే లేదు గురువు దగ్గర, ఆచరణే చెప్పింది నేర్చుకోవటమే లేదు. ఆ క్రియలన్నిటికీ ఒకే పిండదగిన ఫలము ఉన్నది. మళ్ళా ఎక్కడికి వస్తున్నాడు బ్యాక్? అనేక క్రియలు ఉన్నాయని చెప్తూ ఇప్పుడు ఉన్నటువంటి గురువు చెప్పింది చెయ్యి, శాస్త్రవేత్తమైనటువంటి అనేక ఫలాలు నీకు వస్తాయని చెప్తే ఏం చెప్తున్నాడు? ఆ క్రియలన్నిటికీ ఒకే పిండదగిన ఫలం ఉన్నది. ఏంటి ఆ పిండదగినటువంటి ఫలము? పైన చెప్పిన గురువులను నీ అశ్వినీ కుమారులు ఎరువులు పితుకుతూ ఉంటారు. ఈ కాలము నీ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. 21,600 సార్లు 24 గంటల్లో మనం శ్వాస తీసుకుంటాం. అంచేత కాలాన్ని 2 రకాలుగా మీరు కొలవచ్చు, నోటి శ్వాస సంఖ్య బట్టి, రెండోది గడియారాన్ని బట్టి. గడియారాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు టైం చూసుకోవటం మొదలైతేవో నీ జీవితం భ్రష్టపడుతుంది. శ్వాస బట్టి ఎప్పుడైతే నీ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తావో నువ్వు శాస్త్రజ్ఞుడివి అవుతావు. అది తేడా. భారతీయ సంస్కృతి యొక్క అతి గొప్పతనం ఏంటి అంటే ఏ గురువు అయినా, ఏ శిష్యుడైనా, ఏ ప్రాణి అయినా కాలాన్ని దేంతో కొలవాలి? శ్వాసతో కొలవాలి. మనం కాలాన్ని దేంతో కొలుస్తున్నాం? గడియారంతో కొలుస్తున్నాం. దానికి ప్రాణం లేదు కనుక నువ్వు ప్రాణరీతుడు శ్వాసను. ఇందుకు ఇదంతా చెప్తున్నాను అర్థమైందా? ఏ విద్య నేర్చుకోవాలన్నా కాలంలోనే నేర్చుకుంటున్నామని చెప్తాను. ఇందాక నేను మీరు విన్నాను లేదో అర్థమైందో లేదో మీకు. ఇంజనీర్ ఏం చేస్తాడు? నిర్మాణ కార్యక్రమాల్లో తన కాలాన్ని ఉపయోగించుకుంటాడు. డాక్టర్ ఏం చేస్తాడు? రోగ నివారణ చేయడానికి తన కాలాన్ని ఉపయోగించుకుంటాడు. పొలిటీషియన్ ఏం చేస్తాడు? పాలిటిక్స్ లో తన కాలాన్ని ఉపయోగించుకుంటాడు. అంచేత వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు అనమాట, తన కాలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. శాస్త్రం ఏమి చెప్తుందంటే, కాలాన్ని కాదు నాయన, నీ శ్వాసను ఉపయోగించుకో, నీ శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోవటమే శాస్త్రము. ఆ ఎలా ఉపయోగించుకోవాలి శ్వాసను అస్త్రముగా చెప్పేది విద్య. అందులో గాయత్రి విద్య ఉంది, మహావిద్యలు చాలా రకాలైనటువంటి మహావిద్యలు ఉన్నాయి. కానీ మహావిద్యలన్నీ కూడా దేని మీద ఆధారపడింది? శ్వాస మీద ఆధారపడింది, కాలం మీద కాదు. గయాం త్రాయతి ఇది గాయత్రి, నీ ప్రాణాలను రక్షించేది గాయత్రి. ప్రాణాలను ఏది రక్షిస్తుంది? నీ శ్వాస. శ్వాస లేకపోతే నువ్వు లేవు. అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ముందు పట్టుకోండి. ఈనాడు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని చెప్పబడటం లేదు. నువ్వు నీ కాలాన్ని చూసుకుంటున్నావు తప్ప నీ శ్వాసను చూసుకోవటం లేదు. భారతీయ జీవిత విధానం అక్కడ మారింది. భారతీయ గొప్పతనం అది, ఎవరికి తెలియదు. ఇంతమంది గురువులు ఉన్నారు, నాకు ఎవరు చెప్పటం తెలియదు అంటారు. నా ఉద్దేశం ఏంటి అంటే ఎవరు చెప్పటం లేదు. తెలియకుండా ఎందుకుంటుంది? చాలా మంది ఉండుంటారు మహానుభావులు, వాళ్ళు చెప్పినా మనం అర్థం చేసుకోలేకపోతూ ఉండొచ్చు. ఆ దిశ ఎప్పుడు కబుక్కుని ఇతరుని క్రిటిసైజ్ చేయకండి. మీరు నేను తీవ్రంగా ఎందుకు చెప్తున్నాను అంటే, అలా చెప్తే గానీ మీరు కదలటన్నాయి అసలు, మాకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. నేను గాయత్రి చేసిస్తున్నాను, నువ్వు గాయత్రి కాదు చేయవలసింది. గాయత్రిని శ్వాసతో కలపాలి. అందుకు ప్రాణాయామంలో ఓం భో, ఓం భవ, ఓం స్వాహ, ఓం మా, ఓం జల, ఓం తప, ఓం సత్యం, తత్ సరికర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమి ధియో యోన ప్రచోదయాత్, ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మభూర్భస్వరోం. అది ప్రాణాయామ మంత్రం. ప్రాణాయామం అంటే శ్వాస. అందులో గాయత్రిని శ్వాసతో నువ్వు కలపకుండా నేను గాయత్రి చేస్తున్నాననే మూర్ఖత్వం చేయినా బయటపడగలిగితే ఈ క్లాస్ విన్నటువంటి వాళ్ళు కనీసం ఒక మెట్టు ముందు ఉన్నారు. కనీసం అర్థమైంది, దీని సంథింగ్ దే. అందుకు ఈ శ్లోకాన్ని మీరు పట్టిపోతే రేపు ఇదే అందరికీ ఇవ్వాలి. ఈ శ్లోకాన్ని రోజు చదువుకోండి, భావం అర్థమైంది కదా. కాలాన్ని శ్వాసతో కొలవడం నేర్చుకోండి. ఇందుకు నిమిషానికి 35 సార్లు శ్వాస పీల్చేటటువంటి జంతువు 12-30 సంవత్సరాల కంటే ఎక్కువ పడలేదు. శ్వాసను నిమిషానికి 15 సార్లు పీల్చుకునేటటువంటి ప్రాణి 100 సంవత్సరాలు పెరుగుతుంది. నిమిషానికి 4 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి తాబేలు లాంటి జంతువులు 500 సంవత్సరాలు పెరుగుతాయి. అసలు శ్వాసే పీల్చుకోలేదు అనుకో, అప్పుడు నువ్వేమవుతావు? అమరుడు అవుతావు, కాలాతీతుడు అవుతావు. ఆ టెక్నాలజీ మేమేదో ప్రాణాయామం చేస్తున్నామండి, ఆరోగ్యం కోసం చేస్తున్నామండి, దానికి చాలా ఆనందం ఎక్కడిస్తుంది అంటే, ఈ విషయాలు మానవ జాతికి అనేక మంది ద్వారా రకరకాలుగా వస్తున్నాయి. మనం ఏం చేయాలి అంటే, శ్రీరామ శర్మ ఆచార్య గొప్పతనం సమన్వయం చేశాడు ఆయన. అంచేత నాకు ఆయనకి కలికి అవతారము, ఈ ప్రజ్ఞావతారము, ఈ పేరు నాకు నచ్చావు. ఆయన్ని సమన్వయ అవతారము అనిపిస్తుంది. అందరినీ సమన్వయం చేస్తాడు. రాక్షసుని తీసుకొచ్చి పెట్టినా నా జీవితంలో భాగమే అంటారా? సమన్వయం. ఇది అర్థం చేసుకోండి. ఆ గాయత్రి మంత్రము మీకు ఏం చేయాలి అంటే, సమన్వయం ఎలా చేయాలో చెప్పాలి. దేనికి సమన్వయం చేయాలి? 3 రకాలుగా, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్టం. అలాగే మర్చిపోకండి, అసలైన ఇది శ్రద్ధగా, ప్రజ్ఞ తెలివితో, రెగ్యులర్ గా చేసుకోవటం నిష్ట. ఈ సాధన చేసుకోండి. ఇది రేపు కేవలము దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, ఏ దీక్ష అర్థమైంది కదా, ఆ దీక్ష సిన్సియర్ గా తీసుకోండి. మీ మిత్రులు వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి దీక్ష ఇవ్వండి. నన్ను చాలా మంది అడుగుతారు, మరి నేను దీక్ష తీసుకున్నాక చేయలేకపోతే? వెలుగు చేసుకున్నటువంటి యజ్ఞోపవీత సంస్కారం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. యజ్ఞోపవీతం అయిపోయిన 2 రోజుల నుంచి అసలు వాళ్ళకి ఉండదు. ఉన్నవాళ్ళు దేనికి ఉపయోగించుకుంటారంటే దాన్ని ఈటు గొప్పదానికి ఉపయోగించుకుంటారు, లక్క తాళం చేయి గొప్పదానికి ఉపయోగించుకుంటారు. శ్లోకం బాగుంది. అంచేత మేము చేయలేము. బీజమైన పడుతుందిగా విజ్ఞ వాతావరణంలో. చేయగలిగే వాళ్ళు చేస్తారు, చేయలేనటువంటి వాళ్ళు కనీసం దీక్ష అయినా తీసుకుంటారు. స్వర్ణయుగము అనేటటువంటి ఒక అంటే మ్యాగజైన్ మనం కొన్నాళ్ళ కిందట వస్తూ ఉండేది ఎంతమంది తెలుసు అది అందరికి.